The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణుభట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం సెప్టెంబర్ 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన మాట్లాడుతున్నాను. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక 9888555672 పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే +1484364-3471 పైన, స్కైప్ ఐడి నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక myin.media పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు, ప్రశ్నలు కూడా అడగచ్చు. ఓకే, సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం తిరిగి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించుకున్నాం. ఈ లోపల చాలా అనేక దేశవ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అనేక అంశాలు మనకి ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ అంశాలు మనం తీసుకుంటే గనక చంద్రయాన్ 2 అనేది ఒక గత 3 డేస్ గా ఇండియా మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి చంద్రుడి మీద రోవర్ ల్యాండర్ పంపించడం అనే కార్యక్రమం ఇస్రో, మన ఇస్రో 95% సక్సెస్ఫుల్ గా క్యారీ ఫార్వర్డ్ చేసి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన, సౌత్ పోల్ పైన రోవర్ ల్యాండ్ చేద్దాం అనుకునే ప్రయత్నంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయబోయి కొద్దిగా రోవర్ విక్రమ్ అనే రోవర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లుగా అది కొంత మనకి ఇప్పటిదాకా దానితో కమ్యూనికేషన్ లేదు, కానీ ఆర్బిటార్ తిరిగి ఎప్పటికప్పుడు చంద్రుడి పైన డేటాను అయితే గ్యాదర్ చేస్తోంది. మన ఇస్రో శాస్త్రజ్ఞులు కూడా దాని నుంచి దాంతో కమ్యూనికేషన్ తిరిగి పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం ఒక మోదంలో ఖేదం, కొంత ఆనందం కూడా. కాకపోతే ఈ ఇస్రో అంశం ఏం చేసిందనంటే, అంటే దాదాపు 95% తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా భారతదేశం, ఆల్మోస్ట్ ప్రపంచం కూడా మేల్కొని ఎదురు చూసింది. భారత్ టేకప్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని ప్రపంచం అంతా కూడా వాళ్ళు శుభాకాంక్షలు అందజేశారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూసినటువంటి అంశంలో చివరి నిమిషంలో జరిగినటువంటి ఒక చిన్న అపశృతి, ప్రస్తుతానికి ఆ ల్యాండ్ రోవర్ పైన ల్యాండ్ రోవర్ తో కమ్యూనికేషన్ అనేది, దాంతో సమాచారం దాని నుంచి రావడం అనేది ఎస్టాబ్లిష్ కాకపోవడంతో దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. దాదాపు 14 రోజుల పాటు సరిపడా ఇంధనం ఉంటుంది దాంట్లో, దాని మీద రోవర్ని మనం ల్యాండ్ చేసిన రోవర్ లో. సో అది మనం వి ఆల్ షుడ్ ప్రే, అండ్ ఇది ఒక రకంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసిందని చెప్పచ్చు. ఈ భావోద్వేగం, శాస్త్రవేత్తలు పడ్డ కష్టం, వాళ్ళు చూసినటువంటి ఎదురుచూపులు, ఇవన్నీ కలిసి ప్రజలందరూ కూడా చివరి నిమిషంలో ఇలా జరిగిందని చాలా బాధపడి ఎక్కడా కూడా, అంటే కొంతమంది లెఫ్టిస్టులు, పాకిస్తాన్ దేశస్తులు తప్ప భారతదేశం అంతా కూడా ఏకతాటిపై నిలబడి మీ వెనక మేము ఉన్నాం, మీ ప్రయత్నాన్ని మేము ఎక్కడ తక్కువ చేయటం లేదు, మీరు మీరు చాలా మీ ఎఫర్ట్ని 100% 100% ఎఫర్ట్ పెట్టారు, అది మంచిగా జరగాలని కోరుకుంటామని భారతదేశం అంతా ఏకతాటిపై నిలబడి చెప్పింది. ఇదొక పాజిటివ్ అంశం దీంట్లో మనం పరిగణనలోకి తీసుకుంటే కనుక. దాని చుట్టూ జరుగుతున్నాయి, ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్కన పాకిస్తాన్ దాని గురించి దుష్ప్రచారాలు చేయడం మొదలు పెడుతూనే ఉంది, జరుగుతూనే ఉన్నాయి ఈ సీక్వెన్స్ అంతా కూడా. బట్ ఎనీవే, వాట్ వీ కెన్ డూ అండ్ వీ షుడ్ ప్రే ఫర్ దట్ ప్రే దట్ ఇస్రో షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రీఎస్టాబ్లిష్ ద కాంటాక్ట్ విత్ దట్ విక్రమ్. అది తిరిగి రావాలి, కమ్యూనికేషన్ తిరిగి రావాలి, చంద్రుడి పైన భారతదేశ విజయ పతాక ఎగరాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం కలిసి ప్రార్థిద్దాం. ఇంకా దీని రిలేట్ ఇంకా కాశ్మీర్ అంశం మనం చూస్తున్నాం గత 31 డేస్ గా బ్లాక్అవుట్ అయిందని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ప్రశాంతంగానే కాశ్మీర్ లో కూడా పరిస్థితులన్నీ సాధారణ పరిస్థితికి మెల్లమెల్లగా కొంచెం, ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయో అలాంటి చోట తప్ప మిగతా అన్ని చోట్ల ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థని పునరుద్ధరించడం జరిగింది. కంప్లీట్ గా కంట్రోల్లో ఉంది, ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు. అంతర్గతంగా ఏ రకమైనటువంటి ఘర్షణలో చిన్న చిన్నవి జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని అజిత్ దోవల్ గారు చెప్పింది. సో వీ కెన్ సే దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయి కమాండ్ లో కాశ్మీర్ కాశ్మీర్ పైన పరిస్థితులపైన పూర్తి స్థాయి కమాండ్ ఈ గవర్నమెంట్ కు ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక మంచి పరిణామం. ఈ సీక్వెన్సెస్ లో మనం ఓ పక్క నుంచి మీరు మనం ప్రొవోకేషన్ జరుగుతూనే ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ తనకున్నటువంటి అన్ని మార్గాల ద్వారా దీన్ని అంతర్జాతీయ వేదికల పైన భారత్ ని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవడం మన దౌత్య నీతి, మన భారతదేశం యొక్క దౌత్య విజయం కింద చెప్పచ్చు. అన్ని దేశాలు ఇంక్లూడింగ్ రష్యా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఇది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారం అని దీంట్లో మేము వేలు పెట్టలేము. ఇది ద్వైపాక్షికంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశం తప్ప యాక్చువల్గా ఇందులో ద్వైపాక్షిక అంశం కూడా లేదు. ఈ రోజున ఒక మన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒక సదస్సులో మాట్లాడుతూ జెనీవాలో అంత యుఎన్ వేదిక పైన మాట్లాడుతూ ఇండియన్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ అనే దాన్ని ఆయన ఆయన కోట్ చేశాడు. అంటే మీకు అంతర్జాతీయ వేదికల పైన కొంత టెర్మినాలజీ వాడుతున్నప్పుడు చాలా స్పష్టమైనటువంటి దాని వెనకాల దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని తర్వాత పరిణామాలు ఏంటి, ఇవన్నీ జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి దాన్ని ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. అలాంటి స్క్రిప్ట్ లో ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఖురేషి మాట్లాడుతూ ఇండియన్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ అనే జమ్మూ కాశ్మీర్ అనే దాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఇండియన్ ఆక్యుపై ఇండియా ఆధీనంలో ఉన్నటువంటి భారతదేశం ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో భారతదేశపు సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ గౌరవిస్తుంది అన్నట్లుగానే ఆయన మాటలు ఉన్నాయి. మాటలు ఉంటాయి అంత సహజంగా అంతర్జాతీయంగా ఎక్కడ పాకిస్తాన్కి కనీసం వేదిక కూడా దొరకలేదు. ఎవరు పాకిస్తాన్ యొక్క బాధను కూడా పట్టించుకోలే. అంటే ఈ G8 సదస్సుకు ముందు మన ఇమ్రాన్ ఖాన్ డొనాల్డ్ ట్రంప్ తో కలిసినప్పుడు ట్రంప్ కొంచెం నోరుజారిన మాట వాస్తవం, దీనిలో అవసరమైతే నేను చర్చిస్తాను, అవసరమైతే నేను వేలు పెడతానని మాట్లాడిన దాన్ని మన వాళ్ళు చాలా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి ఇది అవసరం ఎవరి స్థాయిలో మాట్లాడాల్సిన అంశం కాదు, ఇది మా అంతర్గతమైనటువంటి వ్యవస్థ కాబట్టి అని దాన్ని గట్టిగానే ప్రొటెస్ట్ చేయడం, దాన్ని అంతర్జాతీయ వేదికల పైన స్పష్టంగా చెప్పడం, దీని తర్వాత ట్రంప్ ను G8 సదస్సులో G7 సదస్సులో భాగంగా మోడీ అండ్ ట్రంప్ ఒక పారలల్ మీటింగ్ జరిగినప్పుడు ట్రంప్ చాలా ట్రంప్ వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ లో కానీ వాళ్ళ తీరులో కానీ మనం చూస్తే గనక ట్రంప్ తన తప్పును తను తెలుసుకున్నట్లే, తన పొరపాటును తను అంగీకరించినట్లే ఉన్నారు. భారతదేశానికి భారతదేశం యొక్క అంతర్గత విధానాల్లో ఎవరైనా అడిగితే తప్ప మేము కల్పించుకోవాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేయడంతో పాకిస్తాన్ యొక్క ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయినట్లే మనం చెప్పచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుఎన్ కి డోసియర్స్ పంపిస్తున్నారు. భారతదేశం చట్టాలను ఉల్లంఘించింది, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది, ఇవన్నీ మాట్లాడుతూ దానికి అనుబంధంగా వాటిని సమర్థించుకోవడానికి ఆ డోసియర్స్ లో అంటే యుఎన్ కి సమర్పించినటువంటి సాక్ష్యాధారాల్లో మన రాహుల్ గాంధీ, మన అబ్దుల్లాలు, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ఉదాహరణ కింద చూపారు. కాశ్మీర్ ప్రజలపైన దురాగతాలని అక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఉటంకించారు. ఆయన కూడా చెప్పారు కాశ్మీర్ లో బలవంతంగా ప్రజలపైన మిలిటరీ పాలన రుద్దుతుంది భారతదేశం అని మాట్లాడుతున్నట్లుగా ఈ సీక్వెన్స్ ఎప్పుడైతే జరిగిందో ఒక రంగం కాంగ్రెస్ కూడా డిఫెన్స్ లో పడింది. అంతర్జాతీయ వేదికల పైన అంతర్గతంగా మనం పరిష్కరించుకుని చర్చించుకోవాల్సిన అంశాలని ఇలా బహాటంగా ఏదో కేవలం ఒక ఒకలాంటి ఓట్ బ్యాంక్ ని ఒకలాంటి కాన్షియన్సీస్ ని అడ్రస్ చేయడం కోసం రాహుల్ గాంధీ తొందరపడి మాట్లాడిన మాటలు ఇంటా బయట కూడా కాంగ్రెస్ లో కూడా చాలా మంది వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క పరువు మరింత దిగజారింది, కాంగ్రెస్ యొక్క పరిస్థితి మరింత దిగజారింది. లోపల ఉన్నటువంటి నాయకులు కూడా అంతర్గతంగా దాని మీద చాలా అసంతృప్తికి లోనైనట్లుగా మనకి తెలుస్తోంది. ఈ రోజున ఉర్మిళ మంటొక్కర్ మన నార్త్ ముంబై నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన మంటొట్కర్ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుంభనాటలు ఎక్కువైనాయి, ఒకళ్ళు మాట్లాడేదానికి ఒకళ్ళు మాట్లాడేదానికి సంబంధం లేదు, ఇది నా రెప్యుటేషన్ కి నా గౌరవానికి భంగం కలిగించేలా ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నాను. అలా మహారాష్ట్రలో నేను చూస్తూ ఉంటే గనక కాంగ్రెస్ యొక్క పరిస్థితి మరీ నానాటికి తీసుకెట్లా తయారైంది ఈ అంశం తర్వాత. సో ఇంకా రాబోయే మహారాష్ట్ర హర్యానా ఎన్నికలకి ఆల్రెడీ బీజేపీ సమరసంఘం పూరించింది. నరేంద్ర మోడీ దానికి స్పష్టంగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కాంగ్రెస్ ఎన్సీపీలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎలా ఎలా మొదలు పెట్టాలి, ఏమని విమర్శించాలి, ఏం చెప్పాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక అయోమయాన్ని గెలిపింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి ఇంటర్ఇమ్ ప్రెసిడెంట్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఏ రకమైన విధానాలు ఏంటి మనం చూస్తే గనక జయరామ్ రమేష్ లాంటి వాళ్ళు కానీ, అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి కొంతమంది నేతలు కూడా మన అనవసరంగా మోడీని ఎక్కువ మోడీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము, ఆయన చేసిన మంచి పనులు ప్రజల దగ్గరికి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు ఎలక్టరేట్ లో వాళ్ళకి మంచి మెజారిటీ మంచి మ్యాండేట్ వచ్చింది, మనం ఇంకా తిరిగి తిరిగి మోడీ చుట్టూనే మనం మాట్లాడుతూ వెళ్తే గనక అది అంత మంచి పద్ధతి కాదని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎక్కడ దీనిపైన ఒక స్పష్టమైన విధానం ఏం తీసుకోవటంలా, ప్రజలకి ఏం చెప్పాలో కూడా కాంగ్రెస్ కి ఎక్కడ ఒక మార్గనిర్దేశం. అంటే ఒక రాజకీయ పార్టీ క్రైసిస్ లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కష్టాల నుంచి బయటపడడానికి దానికి ఒక రివైవ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనం ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మనం పని చేయగలుగుతాము, ప్రభుత్వాన్ని ప్రతి దాంట్లో గుడ్డిగా విమర్శించడం, గుడ్డిగా ప్రభుత్వం ఏం చేసినా సరే అబ్బాయి ఇది వ్యతిరేక ఇది ఓట్ బ్యాంక్ కోసం చేశారు ఓట్ల కోసం చేస్తారు అని మాట్లాడడం తప్ప దానికి కౌంటర్ గా మేమేం చేస్తాం స్ట్రాటజీస్ అనేది ఎక్కడ కాంగ్రెస్ లో దాని మీద ఒక చర్చ జరుగుతున్నట్లు కానీ ఏమీ మనకేం కనిపించట్లే. సో ఇలాంటి పరిణామాల క్రమంలో మధ్యలో మనం చూస్తూ ఉంటే చిదంబరం లాంటి వ్యక్తులు ఆల్మోస్ట్, చిదంబరం గారిని తీహార్ జైలుకి సిబిఐ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు పంపించడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు సిబిఐకి, సిబిఐ కోర్టు. ఆయన ఆయన తీహార్ తప్ప ఇంకెక్కడైనా వేయండి అన్నప్పటికీ కూడా దాన్ని తప్పించుకోలేకపోయారు, ఆయన తీహార్లో ఉండకూడదు అని ఆయన యొక్క ఇదిని తప్పించుకోలేకపోయారు. ఆ కేసు అంత ఆషామాషిగా జరుగుతుందని నేను కూడా అనుకోవట్లేదు. మీరు మన గమనిస్తే గనక ఛార్జ్షీట్ ఫైల్ అవ్వలేదు అన్నారు ఆయన. వెరీ గుడ్, ఛార్జ్షీట్ ఫైల్ అవ్వకుండానే ఇంతకుముందు చాలా మంది రాజకీయ నాయకుల్ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటారు. ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి, ఫైనల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి, ఆరోపణలన్నీ సమర్థించేటువంటి క్రమంలో విచారణ కోసం సహకరించాలి ఎవరైనా సరే. విచారణకు సహకరించకుండా తిరిగి సమాధానాలు సరిగా చెప్పకుండా తెలివితేటలు కనుక ఉపయోగిస్తే గనక చట్ట వ్యవస్థలు కానీ కోర్టులు కానీ సహజంగానే అరెస్ట్కి ఇచ్చి కస్టడీకి అయితే ఖచ్చితంగా వీళ్ళ సంస్థలు అడుగుతాయి, కోర్టులు కూడా ఇస్తాయి. సో ఇప్పుడు అదే జరుగుతుందని మనం అనుకోవచ్చు అని ఏనిగా. సో ఇలాంటి ఒక ఆల్మోస్ట్ లైక్ కాంగ్రెస్ యొక్క అగ్రనేతల్లో ఒకరైనటువంటి చిదంబరం కోర్టులో ఉండడం, ఇంకొక పక్కన మన అహ్మద్ పటేల్ గారు వాళ్ళ అబ్బాయి 14,000 కోట్ల స్టెర్లింగ్ కుంభకోణంలో ఆయన ఎదుర్కొని ఆయన కూడా ఈడీ ముందు లొంగిపోవడం, సో ఆయన విచారణకు పిలుస్తూ ఉండడం, ఇవన్నీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ యొక్క నైతిక స్థైర్యం దెబ్బతిని ఇంకొక పక్కన స్విట్జర్లాండ్ నుంచి స్విస్ బ్యాంక్ అకౌంట్స్ మనకి యొక్క డేటా భారతదేశానికి పంపించబడింది, దాన్ని ప్రస్తుతం అనలైజ్ చేస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం ఉన్న అకౌంట్స్ హోల్డర్స్ మాత్రమే కాకుండా ఇంతకుముందు ఎవరి అకౌంట్స్ మెయింటైన్ చేయబడ్డాయి, ఎవరెవరి అకౌంట్స్ భారతదేశం నుంచి ఎవరెవరి అకౌంట్స్ లో ఎంతెంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే అంశాలు కూడా ఆ డేటా అందించినట్లుగా మనకి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం చూస్తే కనుక అవి కూడా కాంగ్రెస్ కి గడ్డ రోజుల కింద చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా కాంగ్రెస్ పైన ఆరోపణలు అంటే నల్లధనాన్ని భారతదేశం దాటి తరలించిన వాళ్ళు కాంగ్రెస్ నేతలు చాలా మంది ముఖ్యులు. ఆల్రెడీ దాని మీద ఒక కేసు మనం మీరు ఖురేషి అనే ఒక వ్యక్తి కర్ణాటక నుంచి ఆయన వీళ్ళందరికీ ముడుపులు ఇచ్చినట్లు, ఆయన ప్రధానంగా మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఒక కేసు విచారణలో ఉంది. సో అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ కి అటు అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇటు భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాల్లో తత్తరపాటు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానంలో ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం కావచ్చు, అసలు నాయకత్వం లేకపోవడం కావచ్చు. తర్వాత తరం నాయకత్వం అంటే తాత్కాలిక అధ్యక్షురాల కింద సోనియా గాంధీని ఎంచుకున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ దిగడానికి ముందున్నటువంటి ఒక ప్రత్యేక ప్రతిపాదన ఏంటంటే ఆయన ఒక యువతరానికి ఇవ్వాలి, కొత్త తరానికి ఇవ్వాలి, పాత తరం కాంగ్రెస్ ని వెనక్కి లాగుతుంది, కొత్త తరానికి ఇవ్వాలని ఆయన ప్రతిపాదన. మా గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి కాంగ్రెస్ కు అధ్యక్షుడు రావాలని ఆయన చాలా ఆదర్శవంతంగా ఒక మాట చెప్పారు. వెరీ గుడ్, చెప్పిన తర్వాత దానికి ఒక మరి అంత కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించాలి, ఎక్కడికక్కడ కాంగ్రెస్ కన్స్టిట్యూషన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, దాని ఇంటర్నల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మహిళా కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఎల్ కానీ, సో ఇలాంటి సీక్వెన్సెస్ అన్నింటినీ మనం వాళ్ళు అన్నింటివన్నీ విభాగాలకి ఎన్నికలు నిర్వహించి వాటి నుంచి ప్రతిపాదనలు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ యూనిట్స్ పిసిసిలు అన్నింటినీ కూడా సరైన పూర్తి స్థాయిలో నియమించి పూర్తి స్థాయిలో ఎంపికలు చేసుకుని అయిన తర్వాత ఆ ప్రతిపాదన నుంచి మధ్యలో నుంచి వాళ్ళు తీసుకుని చేయాల్సి ఉంటుంది, వాళ్ళు భారతదేశానికి చెప్పాల్సి ఉంటుంది బాబు మా అధ్యక్షులు ఇక్కడ నుంచి ఈయన ఉంటారని చెప్పి. అలాంటి ప్రతిపాదన ఎక్కడ కాంగ్రెస్ దగ్గర ఉన్నట్లు కనిపించట్లా. ఇంకొక పక్కన సీనియర్లకి చిదంబరం ఎప్పుడైతే తను జైలుకి వెళ్ళారో వాళ్ళకి ఆత్మస్థైర్యం దెబ్బతినడంతో వాళ్ళు కూడా సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారు. చిదంబరాన్ని తిహార్కి వెళ్లకుండా ఆఖరికి ముందు ముందు చాలా గంభీరంగా కపిల్ సిబాల్ ఒక లాయర్ మనకు తెలిసే ఉంటుంది, కపిల్ సిబాల్, మన అభిషేక్ మను సింగ్, వీళ్ళందరూ లాయర్స్. వీళ్ళందరూ తీవ్రంగా ప్రయత్నించారు, ప్రయత్నించి ఆయన వెళ్లకుండా ఆపుచేద్దాం, ఆఖరి క్షణంలో అట్లీస్ట్ తిహార్ జైలు కాకుండా వేరే జైలుకైనా పంపించడం అడిగినప్పటికీ కూడా తిహార్ జైలుకే న్యాయమూర్తి పంపించడంతో వీళ్ళంతా ఒకలాంటి షాక్స్ లో, వాళ్ళంతా ఒకలాంటి ఆబ్వియస్ గా ఒక చుట్టూ తమతో పాటు ఉన్న సహచరుడు, చాలా భారతదేశానికి కేంద్ర హోంమంత్రి చేసిన వ్యక్తి, కేంద్ర ఆర్థిక శాఖని నిర్వహించిన వ్యక్తి, అతిపెద్ద సంస్థలు అయినటువంటి హోమ్ అండ్ ఆర్థికాన్ని హ్యాండిల్ చేసి ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో నెంబర్ టూగా పెరుగాంచిన వ్యక్తి అయినటువంటి చిదంబరమే లోపలికి వెళ్ళిపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా అర్థం కావట్లా. ఇదివరకు ఏం జరిగేది అంటే ఈ ఇప్పుడు ఏమైనా చేస్తే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మీ సంగతి చూస్తామని అధికారులు బెదిరించినట్లు కూడా కొన్ని వార్తలు ఉండేవి. సో ఇప్పుడు అలాంటి పరిణామాల నుంచి స్వేచ్ఛగా అధికార వ్యవస్థ, యంత్రాంగం, నిఘా వ్యవస్థలన్నీ సరైన సమన్వయంతో పనిచేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా, ఇదే ఈ ప్రస్తుత గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ లో అదర్ దాన్ వాట్ ఎవర్ దే హావ్ ప్రామిస్డ్, ఇవి అవినీతికి అవినీతి చేశారు అనుకున్న ఏ రాజకీయ, అంటే అవినీతి అనేది ఉద్యోగస్తు స్థాయిలో ఉండేది ఒక అంశం అయితే, అంటే ఏదో ఒక పని చేస్తే 100, 200, 300, 400, 500, 5000, 5000, 10000 అది ఒక డిఫరెంట్ అంశం. కానీ శాసనకర్తలు ఏవైతే ప్రభుత్వాన్ని నడిపేటువంటి శాసనకర్తలు కనుక అవినీతికి పాల్పడితే ఆ వ్యవస్థలో అవినీతి వ్యవస్థీకృతం అయిపోతుంది. అలాంటి దాన్ని ఎరాడిగేట్ చేయాలి, పూర్తిగా పూర్తి స్థాయిలో పెకలించాలనేది ఈ ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశం కింద ఆయన నరేంద్ర మోడీ ఆయన ఇప్పటికి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఆయన హోమ్ మినిస్టర్ కింద మన అమిత్ షా గారిని తీసుకోవడం, ఆయన కింద ఉండేటువంటి వ్యవస్థలు సిబిఐ ఏదైనా కానీ వీళ్ళంతా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత సహజంగానే రాజకీయ నాయకుల్లో అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలను రాజకీయ నాయకుల్లో ఒకలాంటి భయం నెలకొంది. దీన్ని అది ఒక్కచోటే కాదు, మనం మిగతా స్టేట్స్ లో కూడా మీరు మాయావతి గారిని చూస్తే కనుక, మాయావతి ఆవిడ మీకు తెలిసి గుర్తుంది కదా, ఆవిడ ఆవిడను మన అఖిలేష్ యాదవ్ కలిసి ఎన్నికలకి మహాకూటమిలాగా వెళ్ళడం, ఆ కూటమి ఆవిడకి తప్ప ఆవిడ ఎస్పీకే ఉపయోగపడకపోవడం, మాయావతి గారికి 10 సీట్లు రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కూటమితో నేను కంటిన్యూ కావటం లేదు ప్రస్తుతానికి, మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి స్వతంత్రంగానే పోరాడతామని చెప్తే ఆవిడ మాట్లాడుతూ మొన్న ఈ ఆర్టికల్ 370 ఇష్యూ పైన, అది ఆఫ్ కోర్స్ ఆవిడ ఖచ్చితంగా కాంచీరామ్ గారు కూడా ఆర్టికల్ అంబేద్కర్ కూడా ఆర్టికల్ 370 వ్యతిరేకించారు. సో వాళ్ళ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉన్నటువంటి మూవ్లు ఆవిడ కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ విమర్శిస్తూ మేము దీన్ని స్వాగతిస్తున్నాము, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం వల్ల నష్టపోయిన నిజమైన మైనారిటీలు దళితులు అక్కడ, కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఆవిడ స్టాండ్ తీసుకోవడం, అంటే ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నట్లుగా కనిపిస్తూ దేశం మొత్తం నిలబడుతున్న అనే వ్యవస్థ అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒకటి ఐడలైజ్ గా లైక్ విడిగా ప్రత్యేకంగా ఏ స్టాండ్ లేకుండా అట్లా ఉండిపోవడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక మన దక్షిణాది రాష్ట్రాల వైపు వస్తూ ఉంటే గనక, అంటే దక్షిణ ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలకు వస్తూ ఉంటే గనక, మీరు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి 2019 ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలు ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 రోజులు పరిపాలన మొన్నటితో జగన్ గారు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఈ 100 రోజుల్లో అనేక రకాల అనుమానాలు, అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల వదంతులు ఏమైనా కావచ్చు, సో 100 రోజుల పరిపాలన అనేది ప్రస్తుతంగా ఆయన పూర్తి చేసుకుంటే తెలుగుదేశం అంటే మనం న్యూట్రల్ గా మనం మాట్లాడితే ఎక్కువ తొందరలో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది. తొందరలో ప్రభుత్వానికి అసలు టైం ఇవ్వకుండా వాళ్ళు ఆల్రెడీ దూకేసి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, వీళ్ళు మమ్మల్ని అది చేస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థను బస్సు పట్టిస్తున్నారు, నా ఇంటిని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, సో ఇలాంటి సీక్వెన్సెస్. హలో నమస్కారం అండి, ఎవరండి లైన్ మాట్లాడేది?
సార్ నమస్కారం సార్, నా పేరు
సత్యనారాయణ. నమస్తే సత్యనారాయణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
సార్ నేను కాలింగ్ ఫ్రమ్ మణికొండ అండి.
మణికొండ నుంచి చెప్పండి సత్యనారాయణ గారు.
సార్ అదే ప్రస్తుతం ఉన్న అదే రాజకీయ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై, అంటే ముఖ్యంగా తెలంగాణకి కొత్తగా మహిళను మహిళా గవర్నర్ రావడము, మహిళా మంత్రులను కేటాయించడం, తర్వాత అక్కడ రీసెంట్ అయితే ఆంధ్రరాష్ట్రంలో కూడా ధ్రువం నాయుడు గారు వైసీపీ గారు పోటీ పడి నిలవలకు ఏదో రకంగా చేస్తున్నారు కదా, వాటిపై మీ అభిప్రాయం సార్?
అభిప్రాయం ఒక రకంగా స్వాగతించదగ్గది ఏంటంటే, అంటే మీరు నరసింహన్ గారిని చూసుకుంటే కనుక నరసింహన్ గారు దాదాపు ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక డికేట్ కంప్లీట్ చేసినట్టున్నారు ఆయన ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన గవర్నర్ కింద. లైక్ వాట్ ఎవర్ దాని పేరు ఏంటి, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చేయలేదు, సో ఆయన మీద అవన్నీ విషయాలు పక్కన పెడితే, మొన్న గవర్నర్ యొక్క మార్పుల వ్యవస్థని పరిగణనలోకి తీసుకుంటుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గవర్నర్ గారిని ఇచ్చారు, తర్వాత రీసెంట్ గానే ఒక మహిళా గవర్నర్ని తమిళనాడు రాష్ట్రం నుంచి మన తమిళసై సౌందరరాజన్ గారిని తీసుకొచ్చి తెలంగాణకి ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. జనరల్ గా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది, రెండు రాష్ట్రాలకి ప్రత్యేకంగా అదే విషయాలన్నీ సర్దు మండిగిన తర్వాత ప్రత్యేక గవర్నర్ వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి నిర్ణయాధికారాలు ఉండుంటే కొంచెం కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండేవి. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సారీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి పొరపొచ్చాలు లేదా అపోహలు లేదా ఆస్తుల విభజన లేకపోతే మిగతా అంశాలన్నీ కూడా విడివిడిగా వీళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకుని అవి క్లియర్ అయిపోవాలని మనం కోరుకుందాం. ఇక రాజకీయ పరమైన పరిణామాలను తీసుకుంటే తెలంగాణలో బహుశా మీరు చూసే ఉంటుంటారు గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బలమైన ప్రభుత్వం, 89 సీట్లు దగ్గర దగ్గర 86 సీట్లు వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత పక్క పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, దగ్గర దగ్గర 100కి దగ్గరలో వాళ్ళు ఉన్నప్పుడు సడన్ గా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి, అంటే దాదాపు అసలు ప్రతిపక్షం అనేదే లేదు, అసెంబ్లీలో కూడా మిత్రపక్షం కింద ఉన్నటువంటి ఎంఏ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్యుపై చేసుకుని, అంటే ఆల్మోస్ట్ లైక్ నథింగ్, నోబడీ ఈజ్ దేర్ ఇన్ అసెంబ్లీ టు డిఫెండ్ దెమ్ అనుకునే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి కొన్ని కుదుపులు ఎదురైనవి. మీరు గమనించుంటే గనక ఈటల రాజేందర్ గారి పైన అన్యాపదేశంగా ఈటల రాజేందర్ గారి పైన కొన్ని మీడియాల్లో వచ్చినటువంటి వార్తలు, ఆయన దానికి హర్ట్ అవ్వడం, హర్ట్ అయ్యి కరీంనగర్ లో అక్కడ ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఇదేమి నాకు ఈ మంత్రి పదవి నాకేమి ఇస్తున్న భిక్షం కాదు, మేము కూడా ఓనర్లమే ఈ గులాబీ జెండాకి, మేము కూడా యజమానులమే, మేము భిక్షగాళ్ళు కాదు, నా కులం చూసి మీరు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు మా గురించి విమర్శించుకున్నా అని ఎప్పుడైతే అది మొదలైందో, ఎప్పుడైతే వాళ్ళు బయటపడి మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటిదాకా ఈటల రాజేందర్ గారికి మంత్రివర్గంలో స్థానం ఉండదు అనుకున్నది కాస్త అది తిరిగి కన్ఫర్మ్ అయింది, కరెక్ట్. అప్పటిదాకా హరీష్ రావు గారి పైన ఇప్పటిదాకా హరీష్ రావు గారు ఆల్మోస్ట్ లైక్ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇస్తారన్న గ్యారంటీ కూడా లేని సమయంలో హరీష్ రావు గారిని తిరిగి కేబినెట్ లోకి తీసుకోవడం, అట్లాగే కేటీఆర్ గారిని ఆఫ్కోర్స్ కేటీఆర్ గారిని వేరేలా అనుకున్న ప్రపోజల్స్ ఎక్కడో డైవర్ట్ అయినాయి అని మనం చెప్పొచ్చు. యాక్చువల్ గా నాకు తెలిసి కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే 2019 ఎలక్షన్ ఎన్నికల్లో గనక కేంద్ర ప్రభుత్వానికి తన అవసరం ఏర్పడే పరిస్థితిలో ఉంటే గనక చక్రం తిప్పి ఈయన కేంద్రంలోకి వెళ్ళి ఇక్కడ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అనే వార్తలు అయితే వచ్చినాయి, అది ఆయన యొక్క ప్రపోజల్. ఎప్పుడైతే ఇవన్నీ కేంద్రంలో సంపూర్ణమైన మెజారిటీతో మోడీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రపోజల్స్ తో ఆల్రెడీ ఏదైతే కమ్యూనికేషన్ జరిగినాయో అడ్జస్ట్మెంట్స్ కొద్దిగా ప్రాబ్లం అయింది. ఆ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగానే తర్వాత మీరు 2019 ఎలక్షన్స్ లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం టీఆర్ఎస్ ఓడిపోవడం, దానికి నిజామాబాద్ ఓడిపోవడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కుమార్తె అయినటువంటి కవిత ఓడిపోవడం, అట్లాగే మన ఆదిలాబాద్ ఓడిపోవడం, వరుసగా బెల్ట్ అంతా ఓడిపోవడంతో సడన్ గా ఇక్కడ ఎవరో మనకి వెన్నుపోటు పొడుస్తున్నారనే ఒకలాంటి అనుమానం అయితే టీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. వరుసగా మొన్న అంత 3-4 నెలల ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి టీఆర్ఎస్ సారు కారు 16 అని చెప్పి కేంద్రంలో వెళ్ళిపోతా అని చెప్పినటువంటి టీఆర్ఎస్ కి 10 కంటే తక్కువ స్థానాలు, 2014 కంటే తక్కువ ఎంపీ స్థానాలు రావడం, ఇందులో ఓడిపోయిన వాటిలో కూడా కేసీఆర్ గారు కూతురు ఎప్పుడైతే ఓడిపోయారో ఆ సెగ్మెంట్ లో ఉత్తర తెలంగాణలో బలహీన పడుతున్నామా ఎక్కడైనా లేకపోతే మన పార్టీలు అంతర్గతంగా వెన్నుపోట్లు ఏమైనా మొదలయ్యా అని వాళ్ళకి ఆయన కొద్దిగా ఖచ్చితంగా అనుమానం వచ్చిందని మనం అనుకోవాలి. సో దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమే కొన్ని లీక్స్ ఇచ్చినట్లు, ఆ లీక్స్ కొద్దిగా బెడిసి కొట్టి తిరిగి మళ్ళీ దాన్ని కూడా రిపేర్ చేసుకునే క్రమంలో భాగంగా ఈటల రాజేందర్ గారిని ఆ శాఖలో కొనసాగిస్తూ హరీష్ రావు గారిని కేబినెట్ లో తెచ్చుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత పరిణామాలు మీరు చూస్తూ ఉంటే కనుక మన ఆయన పేరేంటి రాజయ్య గారు ఇప్పుడు మళ్ళీ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి జూపల్లి కృష్ణారావు గారు గొంతెత్తి మాట్లాడారు. ఒక మన ఆయన స్వయం బాబురావు గారు ఇంకొక ఎవరండి నాయన అంటే ఆయన ఆఫ్కోర్స్ నాయన పోటీ చేయలేదు అనుకోండి, బట్ నాయన నరసింహారెడ్డి గారు కూడా నేను కూడా ఓనర్ని మీ అందరూ మమ్మల్ని మోసం చేశారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇట్లా అసమ్మతి గొంతులు ఇంక్లూడింగ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మన ఆయన అరకిపూడి గాంధీ గారు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే, తర్వాత జీవన్ రెడ్డి గారు, సో ఇట్లా రకరకాల గొంతులు సడన్ గా బయట రావడం మొదలుపెట్టి ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత అంటే బలంగా ఉన్నాము మేము, మిగతా వాళ్ళని కూడా ఆక్యుపై చేసుకోగలిగే స్థాయిలో సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ కి సడన్ గా ఇది ఒక జోల్ట్. పైగా టిఆర్ఎస్ అనుమానం ఏంటనంటే ప్రత్యేకించి మన తమిళనాడు నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేని తీసుకురావడం, ఒక మహిళా నాయకురాలను తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్ గా పెట్టగానే టిఆర్ఎస్ నుంచి ఒకలాంటి ముఖ్యమంత్రిని సంప్రదించకుండా గవర్నర్ని ఎట్లా నిర్దేశిస్తారు, ఇలాంటి వ్యవస్థ మారాలి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యవస్థల నుంచి గవర్నర్లు రాకూడదని మాట్లాడతారు. గవర్నర్ వ్యవస్థ ఎంత కాదని రాజకీయంగా ఎంత, ఇది కొత్తగా వచ్చిన రూలేం కాదు కదా, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే, మిగతా రాష్ట్రాల్లో అదే ప్రాతిపదికన తీసుకుంటూ వస్తుంటారు. గవర్నర్ గా పనిచేసిన షిండే గారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళారు, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మన విద్యాసాగర్ రావు గారిని అక్కడ గవర్నర్ గా రిలీవ్ చేస్తే ఆయన కూడా తిరిగి ఆయన్ని కూడా తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొస్తారనే వ్యూహం ఉంది. కళ్యాణ్ సింగ్ గారు కూడా మన గవర్నర్ కింద ఆయన విత్డ్రా చేసి మళ్ళీ తిరిగి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశపెడతారని ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి జరుగుతుంది జరగట్లేదు అని లేదు, జరుగుతున్న వ్యవస్థే. కాకపోతే ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీయొచ్చునంటే, అంటే ఒకవేళ టిఆర్ఎస్ లో కనుక చీలిక వస్తే చీలిక వర్గాన్ని పైన తీసుకునే చర్యలు, దాన్ని గవర్నర్ గారు దాన్ని నియంత్రించే విధానం, ఆయన మద్దతిచ్చే విధానం పైన ఆధారపడి ఉంటుంది. బహుశా బీజేపీకి దీని వెనకాల పెద్ద వ్యూహమే ఉన్నట్లు అనిపిస్తోంది. చాలా మంది అయిపోయారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా మంది ఓనర్లు అయిపోయారు, అందరు ఓనర్లు ఒకే వరలో ఇవిడి ఇలా ఉండాలి ఎంతో కాలం ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ఇలా ఎప్పటి నుంచో ఉన్నాం కదా, 2011 నుంచి మేము పార్టీ జెండాల మోసం, బయట నుంచి వచ్చిన వాళ్ళు మా మీద పెత్తనాలు పెరిగినాయి, వాళ్ళందరికీ పార్టీల ఆధిపత్యం పెరిగిపోయింది, ఇలాంటి అసమ్మతి గెలాలి. అంటే ప్రత్యేకించి ఇది కాకపోయినా మా వాళ్ళకి ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఇంకొకటి వచ్చేదాకా ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ అందరికీ అన్ని ఇవ్వడం, అన్ని ఎమ్మెల్యేలకు ఇవ్వడం సాధ్యపడదు. కాబట్టి ఆ సాధ్యపడని క్రమంలో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు బీజేపీ కనపడుతుంది అనేది కేంద్రంలో బీజేపీకి ఉన్నటువంటి ఒక న్యూస్ లేదా వాళ్ళకి అందినటువంటి వార్త. వాళ్ళు ఎదురు చూస్తారు ఖచ్చితంగా టిఆర్ఎస్ ను బలహీనపరిస్తే. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఇక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పైన ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండి ఎమ్మెల్యేలను కోల్పోయి కేంద్రంలో కూడా ఒకలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ ను ఎదుర్కొంటుందనే ధైర్యం టిఆర్ఎస్ అనే అనే అభిప్రాయం ప్రజల్లో కలగదు. అలాగే ప్రజల్లో కలగదు, వాళ్ళ నాయకుల్లో కూడా కలగదు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో ఉంటే కనుక అట్లీస్ట్ మనం ఇక్కడ టిఆర్ఎస్ ని ఎదుర్కోవచ్చు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టచ్చు అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు అందులో ఉన్న నాయకులు. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే గవర్నర్ యొక్క పాత్ర కీలకం అవుతుంది. ఆ పాత్ర ఎలా ఉండాలి, ఏంటి, ఎప్పటికప్పుడు నివేదికలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది భవిష్యత్తులో దాన్ని అదే కొంచెం ఈ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది అనేది మనకి అర్థమవుతున్నటువంటి అంశం. రైట్ సత్యన గారు ఇంకా
ఇంకోటి సార్, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. పల్నాడు ప్రాంతం అనేది అంతకు ముందు ప్రశాంతమైన ప్రాంతమా లేకపోతే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయా, ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ టైంలో లేదా ఎలక్షన్స్ లేని టైంలో కూడా 2016-17లో కూడా పల్నాడులో అంటే మీకు వినుకొండ గురజాల ఈ మన ఈ ఒక లక్షణం, సో ఇవన్నీ ఈ కాన్ఫిడెన్సెస్ అన్ని కూడా ఫ్యాక్షన్ ఆల్రెడీ ఉన్నటువంటి కాన్ఫిడెన్సెస్, అది తెలుగుదేశం అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇవి సహజంగానే ఫ్యాక్షన్ చిన్న 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 అంశం కూడా అక్కడ పెద్ద రాజకీయ దుమారం కింద మారిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సున్నితమైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ సమస్యని పరిష్కారం చేసి అక్కడ ప్రజల పైన దాడులు జరుగుతున్నాయి, ప్రతిపక్షం పైన దాడులు జరుగుతున్నాయి. మీకు ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే మీకు అలాగే ఉంటాయి, మీకు తెలియదు ఏముంది, ఒక ఊర్లో అక్కడ స్థానికంగా కనుక ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మిగతా పార్టీలకు సంబంధించి ఎవరెవరైతే వర్క్ చేశారో వాళ్ళకి వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఫ్యాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఫ్యాక్షన్ ని నిర్మూలించడానికి ఇది నాకు తెలిసి 2016-17 కూడా చాలా పెద్ద సంఘటన కింద మారింది. దాదాపు 3-4 హత్య చేయబడ్డారు, చాలా మంది అక్కడి నుంచి స్వగ్రామాలను వదిలి పారిపోయే పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు పోలీసు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఒక పీస్ కమిటీ లాగా మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడటం ఈ ఫ్యాక్షన్ తగ్గాలనేది. సో ఫ్యాక్షన్ అనేది ఒక సామాజిక రుగ్మత, అది దాని దాని వెనకాల రాజకీయ పార్టీల యొక్క రెండు రాజకీయ పార్టీల వర్గాలు ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళు కేవలం ఒక వాహకం, రెండు ముఠాలకి ఏదో ఒక ప్రాతిపదిక కావాలి కాబట్టి జనరల్ గా వాళ్ళు రాజకీయ పార్టీలను ఎంచుకుంటారు. ఆ రాజకీయ పార్టీలకు కూడా ఆ ప్రాంతంలో ఈ ముఠా కక్షలు అనేదాన్ని అంటగడతారు, అంటగట్టి ఆ పార్టీల పేరు మీద కొట్టుకుంటారు వాళ్ళు, ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి. దీనిని శాంతియుతంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సంయమనం పాటించి ప్రజల్లో శాంతి భద్రతలు నెలకొనేదాకా ఇంకా వేరే కారణాలు రెచ్చగొట్టకుండా దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఈ గ్రౌండ్ ఎంచుకోవడం ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే రాజకీయ పోరాటాన్ని వేడెక్కిద్దామని అనుకుంటున్నారు. వేడెక్కిస్తున్నారు కరెక్టే, ఇది యాక్చువల్ గా ఇది వేరే నేను అంతకుముందు ఎప్పుడు గొడవలు జరగలేదు, ఇప్పుడు గొడవలు జరిగినాయి అనే ప్రాంతంలో జరిగితే గనక ఎవరికి అనుమానం రాకపోను, ఎవరికి దీని వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ఎవరు శంకించకపోవచ్చు. కానీ ఆ చలో ఆత్మకూరు అని ఇప్పుడు రేపు పొద్దున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ మేము పునరావాసం కల్పిస్తాం, ఒక్కొక్కరికి 10,000 ఇస్తాం, సో దాన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం చేసే ప్రయత్నంలా కనబడుతుంది తప్ప నిజంగానే ఆ ప్రాంతంలో ప్రశాంతత కోసం ఉపయోగపడుతున్నట్లుగా ఏమి కనిపించట్లా. ప్రభుత్వం సాధారణంగానే అక్కడ పోలీసు యంత్రాంగం రెస్పాండ్ అవుతుంది, 145 సెక్షన్ పెట్టారు, రేపు పొద్దున వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఎలా కంట్రోల్ చేస్తారంటే ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష. ఇది కంట్రోల్ చేసి ఇది సామాజికంగా అశాంతిని రేకెత్తించే అంశంలా కాకుండా దాన్ని అందరితో మాట్లాడి సామరస్యంగా దీన్ని పరిష్కరించి ఈ ఫ్యాక్షన్ భవిష్యత్తు తలెత్తకుండా నిరంతరం నిఘా పెట్టుకుని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండి అది ప్రభుత్వం యొక్క బాధ్యతే. కానీ ప్రతిపక్షం దాన్ని రాజకీయం చేయకూడదు, అంత తొందర పడకూడదు, ప్రతి దాంట్లోనూ రాజకీయం వెతుక్కోవడం, నేనుంటే ఇలా జరిగేది కాదు అని అనడం కూడా లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా అక్కడ జరిగిన అర్చలు, అక్కడ ఈ ఫ్యాక్షన్ గొడవలు జరిగినాయి, ముఠాలు కొట్టుకున్నారు కూడా. కాబట్టి ఆ సమస్య మీదే తెలుగుదేశం ఎంచుకోవడం అనేది ఒక రాంగ్ ఫుటింగ్. అఫ్ కోర్స్ ఆయన కంట్రోల్ చేస్తే జగన్ ఫేవర్ అవుతుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఇంకొక మెట్టు ఎక్కుతుంది. వీళ్ళిద్దరి మధ్య రెండు స్థానిక ప్రాంతీయ పార్టీల యొక్క మధ్య ఉన్నటువంటి కక్షా కార్పణ్యాల కోసం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పంతాలు పట్టింపుల కోసం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి ఇంకొక క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం అనేది ఖాయం కింద కనబడుతుంది. ఇది ఆ రేపు జరగబోయే కార్యక్రమం గురించి మటుకు. సో మీరు చూస్తూ ఉంటే కనుక మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్స్ అటు మాట్లాడతారు ఇటు మాట్లాడుతున్నారు, మేము కూడా చలో అంటున్నారు. ఐ థింక్ వైసీపీ షుడ్ ఆల్సో యాక్ట్ లైక్ మెచ్యూర్డ్ గవర్నమెంట్. మేము కూడా రేపు ఆత్మకూరు వెళ్తాం, చలో ఆత్మకూరు తెలుగుదేశం హయాంలో కూడా మాకు జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో జరిగాయి కాబట్టి మీరు మాట్లాడడానికి ఇప్పుడు మేము కూడా వెళ్తాం కాదు, కంట్రోల్ చేయాలి వైసీపీ ప్రభుత్వం, కంట్రోల్ చేయాలి, వీళ్ళపైన సరైన చర్యలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ గ్రామ పెద్దలతో మాట్లాడాలి, గ్రామ పెద్దలతో పాటు పార్టీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, వాళ్ళకి తగిన హామీలు ఇవ్వాలి, హామీలు ఇచ్చి పికెటింగ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తిరిగి ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి సుఖమైన జీవితం గడిపేలాంటి పరిస్థితులను ప్రభుత్వం క్రియేట్ చేసిన బాధ్యత ఉండి తీరింది. అది రేపొద్దున మనం చూడాలి ఈ ప్రభుత్వం ఎంత మెచ్యూర్డ్. అదే కాదు తెలుగుదేశం మీద కక్షతో అంటే బహుశా తెలుగుదేశం కోరుకుంటుంది కూడా అదే, తెలుగుదేశం ఇన్వాల్వ్ అయింది కాబట్టి జగన్ ప్రభుత్వం గనక వైసీపీ ప్రభుత్వం గనక కొంచెం కక్షపూరితంగా వ్యవహరిస్తే అది ఎక్కడైనా అది ఘర్షణలకు దారితీస్తే ఆ ఘర్షణల నుంచి లబ్ధి పొందుదామని తెలుగుదేశం ఎదురు చూస్తా ఉంది, రైట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అది మరి వాళ్ళు చూసుకోవాలి. ఆ ప్రభుత్వం ఎలా ప్లాన్ చేసుకుంటుంది మనం రేపు చూడాలి, రేపు వేచి చూడాల్సిందే. రేపటిదాకా మనం ఎదురు చూసి ఈ సమస్య ఎట్లా పరిష్కారం జరుగుతుందో మనం చూడాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీల యొక్క పంతాలు పట్టింపులకి మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది మీ ప్రభుత్వంలో ఉందని ఆయన మాట్లాడడం, ఇక ప్రతి ఈ సంచిలో బియ్యం తడిసిపోయి లేకపోతే అక్కడ వాలంటీర్ ఇట్లా చేస్తారు ఆయన, ఓకే రైట్. ఇప్పుడు ఒక వ్యవస్థ మొదలవుతున్నప్పుడు తప్పులు సహజంగా జరిగే అంశాలు, ఆయన కూడా మెచ్యూర్డ్గా నిర్ణయాలు తీసుకున్నారా లేదా అనేది ఇంకొక 6 నెలలు అయితే కానీ మనకు క్లారిటీ రాదు. దానివల్ల ఆర్థిక పరమైన భారం ఎంత, ఇసుక పాలసీని డిలే చేయడం వల్ల నిర్మాణ రంగం కుంగుపడడం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఎంత, సో ఇవన్నీ మనం ఎస్టిమేషన్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి. అది వదిలి అమరావతి పైన దాని చుట్టూ చేయడం, మీరు వరద రాజకీయాలు చూస్తుంటారు, మీరు గత నెల అంతా వరద రాజకీయం, మా ఇంటిని ముంచేయడం కోసమే జరుగుతుంది, నన్ను ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది మాట్లాడడం తప్ప. అంటే నువ్వా నేనా, నువ్వా జగనా చంద్రబాబా, ఈ రెండే తప్ప దీంట్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి అయితే నేనైతే ఎక్కడ వీళ్ళు మాట్లాడుతున్నట్లుగా స్పష్టంగా మనకైతే ఇప్పటిదాకా అవగాహన లేదు. మనం మాట్లాడకూడదు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేస్తారా, ప్రజల కోసం పోరాడుతున్నారా, ప్రజా సంక్షేమం దృష్టిలో ఉందా, ఓట్ బ్యాంక్ కన్సల్టేషన్ కోసం జరుగుతున్నాయా, వీళ్ళ యొక్క ప్రయోజనాలు ఏంటనేది మనం ఇవన్నీ మనం చూసి ప్రాతిపదికన అప్పుడు తీసుకోవాలి తప్ప వీళ్ళు ఎంతసేపు నువ్వు చెప్పండి.
మీరు గమనించినట్లయితే అక్కడ ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినాము, రెండు రాష్ట్రాలు బాగుపడాలని సంతోషంగా అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు కోరుతున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రభుత్వం మీద ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యానికి అంటే విపరీతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము యాదాద్రిలో మొన్న ఒక సంఘటన చూశారు. సేమ్ టైం అక్కడ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతిని కాగితేసి ఒక రూమర్ సంథింగ్ ఏదో జరిగిండొచ్చు, అభివృద్ధి జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ అభివృద్ధి అనేది లేకపోతే రాజధాని అంశం అనేది ఇప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తున్నదని ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు. ఇంకా లక్ష్మీనారాయణ కూడా కన్న లక్ష్మీనారాయణ గారు కూడా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు, పోలవరం సంబంధించి మీరు కూర్చొని కేంద్రం చేతులు పెట్టండి, మేము కట్టి చూపెడతాము, జగన్ ప్రభుత్వం జగన్ గారు ఇది మీకు బాగుంటది అని చెప్పేసి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిందని చెప్పేసి వాటి ఈ టెండర్లు అనే దానికంటే పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అది మోదీ గారు నేను కట్టిస్తాను, ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జీవనాడి ఈ యొక్క పోలవరం అని చెప్పేసి అన్నప్పుడు రాజధానికి సంబంధించింది కూడా ప్రతి అంశంగా కూడా మోడీ గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారు బీజేపీ గారు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు పెడితే బాగుండదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పోరాటం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడైనా అక్కడైనా కూడా మనము ఇక్కడ వీళ్ళ బడ్జెట్ చూస్తే 2 సంవత్సరాలు వెనుకకు పోయినాం.
లాస్ట్ ఇయర్ తో పోలిస్తే తగ్గించి యాక్చువల్స్ కి ఇప్పుడు ఎంతకాలానికి యాక్చువల్స్ కి లాస్ట్ ఇయర్ స్పెండ్ ఎంత ఉందో దానికి దగ్గరలో మాత్రమే తీసుకొచ్చి వదిలేశారు. అంటే ఏదో ఫ్యాన్సీ నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ ఇయర్ మేము 150,000 కదా, ఈ సంవత్సరం 175,000 కోట్లు 2 లక్షల కోట్లు కాకుండా రియాలిటీకి దగ్గరలో మేము ఆలోచించాలి. ఇవన్నీ ప్రస్తుతం గత సంవత్సరంన్నరగా ఆర్థిక పురోగతి కొద్దిగా మందగిస్తోందని అంశాలు మా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనం తగ్గించుకోవాలని ఆయన మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడు మరి సడన్ గా ఎన్నికల ముందు రైతు బంధువులు ఎందుకు వచ్చినాయి, సడన్ గా మిగతా పథకాలకు లాస్ట్ గత ఇంటర్ బడ్జెట్ లో ఎట్లాంటి కేటాయింపులు చేశారు, ఇవన్నీ కరెక్ట్ అయిన అంశాలు
కాదు.
రుణమాఫీలు చేస్తాము, పెన్షన్ 3,000 చిల్లర చేస్తాము, ఇట్స్ ఓకే. అంటే ప్రజలకి ప్రజల చేతుల్లోకి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా వెసులుబాట్లు నిజంగా ఉన్నప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించుకోగలిగి సరైనటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ వైపున ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలకి డబ్బును బదిలీ చేయడంలో ఏ రకమైన తప్పు లేదు. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు తెలిసి కూడా కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా, అవినీతి రహితం అనే ప్రాతిపదికన కాకుండా, ప్రణాళిక బద్ధం అనే ప్రాతిపదికన కాకుండా, పారదర్శకం అనే ప్రాతిపదికన కాకుండా, కేవలం ఫ్రీ ఆప్స్ అంటే మన సోప్స్ అండ్ ఇన్ ద సెన్స్ ఇలాంటి ఉచిత పథకాలను ఇచ్చేయడం ద్వారా మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావచ్చు అనేటువంటి నానుడి ధోరణి మారాలి. మారినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలు అనేవి నిలబడతాయి. వ్యవస్థలు అంటే మీరు నేను అందరూ ఇక్కడ పెట్టుబడులు రావాలి, క్యాష్ సర్ప్లస్ ఉండాలి, ప్రజల దగ్గర మనీ రొటేట్ అవుతూ ఉండాలి, కొనుగోలు శక్తి ఉండాలి, అన్ని ఉన్నప్పుడు మాత్రమే అది సహజంగా జరగగలిగే అంశాలు కూడా చేయకుండా మనం కేవలం ఫ్రీ ఆఫ్ ద ఉచిత పథకాలు లేదంటే ఇప్పుడు మొన్న అంతకుముందు దాకా రైతు బంధు గురించి ఆయన ఉన్న కొంచెం మంది కోసం ఎందుకు మొత్తం అందరికీ అన్ని ఎకరాల వాళ్ళకి అన్ని ఎకరాలు ఎంత ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకి మనం రైతు బంధు అప్లై చేద్దాం, ఎకరానికి ఒక 10,000 ఇచ్చేస్తాం అన్నారు. కరెక్ట్. ఇప్పుడేమో 10 ఎకరాలు మించి దాటితే కుదరదని చెప్తున్నారు మళ్ళీ. అంటే ముందే ఆలోచించుకుని ఉంటే ఇలాంటి మనం ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే అవకాశాలు ఉండవు కదా. అది ఎప్పుడో చెప్పారు అందరూ, అరే 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఇవ్వడం సహజం. 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి నిజంగా డబ్బులు పంచగలిగే వెసులుబాటు ఉంటే గనక రైతులు వెన్నముగా నిలబడడం అనేది సహజం, చెయ్యాలి. మరి అలా బాగా నిజంగా రైతు ప్రభుత్వం కింద మాట్లాడితే మీరు గమనిస్తే గనక వారం 10 రోజులుగా ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎందుకు వచ్చింది, ఎందుకని యూరియా ప్లానింగ్ సరిగా చేయలేకపోయారు, సరిగా ఇప్పుడు కరెక్ట్ గా పంటలు ఎదిగే దశల్లో యూరియాని మేనేజ్ చేయలేకపోవడం వలన ఒక రైతు కూడా మరణించారు, అట్లాగే ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రాలు ఎంతెంత అవసరం పడుతున్నాయో అంత యూరియాని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు అంత పంపించారు. ప్రధానంగా లైన్ లో ఉన్నారు,
1 లక్ష మెట్రిక్ టన్ అడుగుతారు, 2 లక్షల మెట్రిక్ టన్ ఇచ్చారు సార్ కేంద్ర ప్రభుత్వం.
3.5 లక్షల మెట్రిక్ టన్ల వరకు స్కోప్ ఉంది, మేము పంపిస్తామని అంటే వీళ్ళు సరిగా ప్లాన్ చేసుకోకుండా దీన్ని తిరిగి యాక్చువల్ గా దీంట్లో కొంచెం అది కొంచెం అది కొద్ది క్లమ్జీగా కనబడుతుంది. మరి ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం సగ్గా ఆనందంగా జరిగిపోయే వ్యవస్థను కూడా సడన్ గా ఎవరు డిస్టర్బ్ చేశారు అనేది సరిగా చూడాలి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా లేనిది ఒక్కసారిగా సడన్ గా యూరియా కొరత దాదాపు 1.5 లక్షల, దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ల యూరియా కొరత ఎందుకు వచ్చింది ఒకేసారిగా? ఎవరు ప్లానింగ్ లో లోపం ఉంది? ఎందుకని సరైన కమ్యూనికేషన్ లేదు? ఎందుకని ప్రైవేట్ డీలర్లకి దగ్గరికి స్టాక్ పంపించబడింది? అంటే సంథింగ్ ఈస్ ఫిషీ, కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే. సో రైతులు అట్లాగే మీరు చెప్పినటువంటి యాదగిరి గుట్ట అంశంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి డిఫెన్స్, ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించుకునే విధానం, అక్కడ ఎవరైతే ఆ యాదాద్రి డెవలప్మెంట్ చైర్మన్ దానికి ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తున్నటువంటి వివరణలు కూడా సరిగా లేవు. ముందు పంతం లేకుండా
చేశారు.
కిషన్ రావు గారు చెప్పిన విధానం చూస్తే ఒకటి, ఇంకొకరు పండితులు ఇంకొకలా మాట్లాడతారు, మద్దతు ఇచ్చిన వర్గాలు వేరేలా మాట్లాడుతున్నాయి. అసలు ఒక ఒక ఆధ్యాత్మిక కేంద్రం పైన ఇప్పుడు ఇదివరకు అని అంటే ఇదివరకు సంబంధించి ఇదివరకు రోజుల్లో అయితే మనిషి ఎర్లీ ఫేజెస్ లో వాళ్ళకి శిల్పాలు చెక్కడం వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్, టెక్నాలజీ ఇంత బాగా పెరిగిపోయిన తర్వాత గూగుల్లో కూడా వచ్చేస్తుంది, యాదాద్రి గురించి మీరు వివరించండి అని అంటే వికీపీడియాలో వచ్చేస్తుంది. సో భావి తరాలకు అందించడానికి ఇప్పుడు డిజిటలైజ్డ్ మార్గం ఉంది. దానికోసం ఆలయంలో వాళ్ళ యొక్క నాకు తెలిసి కొన్ని విగ్రహాలు ఎంతమంది ఉండేవి కూడా కాదు, చాలా చాలా అతి కొద్ది గుడుల్లో తప్ప. అట్లాంటిది ఏకంగా ముఖ్యమంత్రి గారి చెక్కడం, దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడి మళ్ళీ దాన్ని పూర్తిగా సమర్థించుకోలేక సరిగా ప్రజల్లో దానికి స్పందన లేక వాళ్ళ వివరణకి అది అహంకారపూరితంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. అధికారంలో ఉన్న వ్యక్తులకి ఇవ్వడం తప్పు లేదు, రాజు లాంటి వారు ఆయన రాజు, ఇది మనం ఉన్న రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తెరగాలి. యాదాద్రికి నిజంగా అన్ని నిధులు కేటాయించింది ఆయనే ముఖ్యమంత్రిగా, ఆయనే దాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు, మనం ఆయన ఎప్రిషియేట్ చేయాలి. కానీ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోయి నేనే అనే సీక్వెన్స్ కంటే నేను ఇన్ ద సెన్స్ ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఆయన తీసుకున్న నిర్ణయం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి వర్తించే నిర్ణయం, అందరికీ ఆనందకరమైన నిర్ణయం. అలాంటిది నేనే కదా ప్రభుత్వ అధినేతనని ఆయన రాజు కింద వర్ణించడం, ఆయన విగ్రహం ఉండడం తప్పలేదని మాట్లాడడం, ఇవన్నీ కూడా కొద్దిగా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు. అలాంటివి మానుకుంటే ఎంత త్వరగా మానుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నట్లు ఉన్నారు బహుశా వీహెచ్పి బజరంగ్ దళ్ బీజేపీ వీళ్ళందరూ కూడా అక్కడ యాదాద్రికి దాన్ని ప్రశ్నించడం వల్ల రాజసింగ్ గారు వెళ్ళంతా కొద్దిగా ఎప్పుడైతే అందరూ ఇంచుమించు నేను మన మీరు గమనిస్తే కనుక చాలా మంది టీఆర్ఎస్ మద్దతుదారుల్లో కూడా అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ గా చదువుకుండి న్యూట్రల్ గా ఉండే వ్యక్తుల్లో కూడా అది ఒకలాంటి కంపరం కలిగించినటువంటి అంశం. దాని తర్వాత వెంటనే ఈ మంత్రివర్గం గొడవలు, దాని తర్వాత వెంటనే నిన్న మన ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత మిగతా వాళ్ళ అలకపానుపులు, ఇంకా ఒకలాంటి సైకిల్లోకి వెళ్తుంది ప్రభుత్వం. అంటే అసలైనటువంటి రాజకీయ చట్టంలో గత 1.5 సంవత్సరాలు మీరు గమనిస్తే గనక కేసీఆర్ గారి మాటకు గాని కేసీఆర్ గారి నిర్ణయాలకు గాని ఎదురు లేకుండా పోయింది, మీకు గుర్తుంది లేదు? అప్పుడు అప్పుడు ఆయన చాలా 64 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన చాలా బలమైన ప్రభుత్వాన్ని నడపగలిగారు. ఎక్కడ వ్యవస్థల్లో ఎవరు ఆయన ఎదురు తిరిగి మాట్లాడడానికి గాని ఆయన నిర్ణయాలను ప్రశ్నించడానికి గాని ఆయన ఎవరు అని చెప్పడానికి గాని ఎవరు సాహసించలేదు ఆయన ఎదురు తిరిగి మాట్లాడడానికి. మరి కేంద్రం ఆయన మంత్రివర్గ సమావేశాల్లో కూడా కేసీఆర్ గారు ఏం చెప్తే అంతవరకు. అలాంటిది ఈ రోజున ప్రగతి భవన్ నుంచి వీళ్ళందరికీ ఫోన్లు వెలిచినట్లుగా ప్రగతి భవన్ నుంచి మళ్ళీ ఎవరెవరైతే అసంతృప్తులు ఉన్నారో అందరికీ అంటే ఈ బుజ్జగింపులు వెళ్తున్నట్లుగా ఇలాంటి వార్తలు మనం వినడం అనేది అంటే నెంబర్ వైజ్ గా ఈ ప్రభుత్వం సంఖ్యాపరంగా స్ట్రాంగ్ గా ఉన్నా స్ట్రాటజిక్ గా కొద్దిగా కొద్దిగా వీక్ అయిందని మనం చెప్పచ్చు. ఆ స్ట్రాటజిక్ గా వీక్ అయ్యే క్రమంలోనే ఈటల రాజేందర్ గారు అంత అంత మాట మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఏ రకమైన చర్య తీసుకోలేకపోవడం, అట్లాగే హరీష్ రావు గారిని తిరిగి కేబినెట్ లోకి తెచ్చుకోవాల్సి రావడం, అట్లాగే మిగతా మన అసలు గంగుల కమలాకర్ గారికి అక్కడ ఇవ్వడం ద్వారా కరీంనగర్ లో బీజేపీ బలపడిందని ఒప్పుకోవడం, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉత్తర తెలంగాణలో బీజేపీ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది దానికి అడ్డుగట్ట వేయాలి అంటే మీరు గమనిస్తే కనుక మొత్తం అక్కడే ఈటల రాజేందర్ గారు కూడా, అక్కడే కమలాకర్ గారు, అక్కడే పక్కనే సిరిసిల్ల మన కేటీఆర్ గారు, ఇంతమంది మంత్రులకి అక్కడే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారని అంటే వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాగే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి రావడం, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ఆశించారని తెలుస్తా ఉంది. బట్ ఎనీవే, సో ఇన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడంలో మళ్ళీ తిరిగి సడన్ గా వీళ్ళంతా అసంతృప్తి వెళ్ళగక్కడంతో వీళ్ళని తిరిగి మళ్ళీ సముదాయించుకునే పనిలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గులాబీ బాస్ మొట్టమొదటిసారిగా కొంచెం తొట్టుపాటికి తెరబాటికి పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. దీని వెనకాల అంటే మనకి కనిపించని అంశాలు, కనిపించని చేతులు, మన ఆయనకి మాత్రమే తెలిసినటువంటి ప్రత్యర్థులు వ్యూహాలు కొన్ని ఉంటాయి. అంటే మనకి మనం కేవలం విశ్లేషించగలుగుతాం తప్ప ఆయనకి జనరల్ గా ఆయన మనం బలంగా ఉన్నంతకాలం మన ఆత్మవిశ్వాసం స్కై హై మన ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది. మన ఎవరు మనకు మనం ఎవరినైనా ఎదుర్కోగలిగే ధైర్యం దమ్ము మనకు కనబడిపోతా ఉంటాయి. కానీ మనం బలహీనంగా ఎక్కడైనా ఉన్నామని మనం తెలుసుకో ఉన్నప్పుడు మాత్రం, బలహీనమైనటువంటి ఇష్యూలు జరుగుతున్నాయి మనం బలహీనపడతామని తెలుసుకున్నప్పుడు మాత్రం అది కొద్దిగా తీసుకున్న నిర్ణయాలు తొట్టుపాటికి ఇలాంటి గందరగోళానికి దారితీస్తాయనడంలో సందేహం లేదు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు, కొత్త మంత్రుల టీము దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది, ఏం చేస్తారనేది మనం గమనించాలి. బహుశా రాబోయే రోజుల్లో మనం తెలంగాణలో కూడా మంచి రంజు రాజకీయాన్ని మనం చూస్తామని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మీ ఉద్దేశం బహుశా బీజేపీ బలపడుతుందనే సంకేతాలు, ప్లీజ్ బలపడ్డం ఒకటే కాదు, కేంద్రం నుంచి కూడా వాళ్ళు ఊరికే వదలరు కదా. వాళ్ళు ఒక గవర్నర్ ఎంచుకునే క్రమం నుంచే ఒక చిన్న జరికిచ్చినట్లు ఇక్కడ వాళ్ళు ఊరికే వదలరు కదా. ఎలాగో తెలంగాణ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టానని అమిత్ షా గారు చెప్పిన తర్వాత ఇక్కడున్న రాజకీయ నాయకత్వంలో కూడా మీరు చూస్తే కనుక చాలా దుందుడుకుతనం బాగా పెరిగింది. ఇదివరకు విమర్శించడానికి స్థితిమత్తగా పువ్వులతో కొట్టినట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున బ్యారికేడ్లు విరుచుకుని లక్ష్మణ్ గారు యాదగిరి వైపు వెళ్ళడం అనేది చాలా ఎగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో అది బీజేపీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. అట్లాగే కాంగ్రెస్ వీకన్ అయిపోవడం కూడా, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడుతోంది అనే దానికి స్పష్టమైన సంకేతం ఏంటంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండగానే పిసిసి మన ప్రెసిడెంట్ గురించి మార్పు వస్తుంది అనే వార్తలు రేకెత్తించేలాగా రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంతో పాటు వెళ్ళి సోనియా గాంధీని కలవడం. సోనియా గాంధీ గారు అంటే యాక్చువల్ రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ వ్యక్తి కాదు, కాంగ్రెస్ వాది కాదు. ఆయన ఒక ప్యాకేజ్ లో భాగంగా ఆయన కాంగ్రెస్ లో పంపబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కూడా మళ్ళీ తిరిగి తెలివి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ చూపిస్తుందో ఇప్పుడు కూడా అంతే చూపిస్తుంది. సో అలాంటి పరిణామాలు ఏం చేస్తాయనంటే సహజంగా ఉండే కాంగ్రెస్ వాదుల్ని, సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వాదులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో, సైద్ధాంతికంగా కాంగ్రెస్ యొక్క వాదం కోసం నిలబడే కొంచెం జెంటిల్మెన్ కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరిలో ఒకలాంటి అసంతృప్తి అనేది ఖచ్చితంగా అవుతుంది. మనం అనుకోవచ్చు, మనం చూడొచ్చు బహుశా వచ్చే అక్టోబర్ కల్లా అక్టోబర్ నవంబర్ లో తెలంగాణ రాజకీయాలు దసరా తర్వాత రంజుగా ఉంటాయని అయితే నాకైతే అనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి మనకు తెలుస్తూనే ఉంటుంది. చూద్దాం, ఎదురు చూస్తూనే ఉందాం. ఇంకా మీరు ఇందాక ఒక ప్రశ్న ఏదో లేవనెత్తారు సత్యనారాయణ గారు.
ఇదే తెలుగు రాష్ట్ర సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత ఇది కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఒక తీసుకున్నట్టయితే సార్ సార్ కాంగ్రెస్ గురించి చూసినట్టయితే ఈయన పేరు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అవుతారు అనే దాని విషయం కూడా మీరు చెప్పారు. సో చాలా చాలా వరకు నాకు అన్ని విషయాల మీద నాకు మంచి వివరణ నేను నాకు
వివేక్ గారు రాక తర్వాత ఉత్తర తెలంగాణలో చాలా బలీయమైన ఈక్వేషన్స్ మార్పులు జరుగుతున్నాయి. యాక్చువల్ గా మన వివేక్ ఆయన ఒక పత్రికాధిపతి, ఒక పారిశ్రామికవేత్త, ఒక మీడియా ఛానల్ అధిపతి, జనరల్ గా పొలిటికల్ ఎక్యూమన్ ఆయనకు బాగానే ఉంటది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉండి మళ్ళీ టీఆర్ఎస్ కి వచ్చి మళ్ళీ అట్లా చేంజెస్ ఆయనకు తెలుస్తుంది ఎటు మొగ్గు ఎటు పెరుగుతుంది అనేది. సో ఇలాంటివన్నీ కూడా ఆయన్ని వరి చేస్తూ ఉండొచ్చు కేసీఆర్ గారిని బహుశా. ఇక ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ గురించి నేనైతే ఇదే పరిస్థితి, నేను రేటింగ్ జగన్ గారు కూడా ఇదే చెప్తా. ఆయన ఎక్కువ నంబర్ సంఖ్యాపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా ఒకలాంటి మెసేజింగ్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సహజంగా ఆయనకుండా అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ లేదా అనుభవ రాహిత్యం ఏదైతే ఉందో అది కొంచెం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రజల్లోకి నెగిటివ్ మెసేజింగ్ అయితే ఖచ్చితంగా పోతుంది. అది తెలుగుదేశం యొక్క సంస్థాగత బలం వల్ల, లేదా తెలుగుదేశం రాజకీయ ఎత్తుల్లో ఆరితేరిపోయి ఉండడం వల్ల, ఒకళ్ళని డిఫేమ్ చేయడం కోసం తెలుగుదేశం యంత్రాంగం పనిచేసే విధానం మరి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. మోడీ గారిని బీజేపీని డిఫేమ్ చేయడం కోసం మాత్రమే 2 సంవత్సరాలు కేటాయించినటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ యొక్క పక్కన పెట్టేసి వాళ్ళు కేవలం బీజేపీని డిఫేమ్ చేయడం ద్వారా కేంద్రంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలను ఆకట్టుకుని ఈయన కేంద్ర బిందువుగా మారిపోయి, అంటే ఎప్పుడైతే మనం చేయాల్సిన పనిని మనం వదిలేసి ఒక వ్యక్తుల్ని మనం డిఫేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటామో, స్వతహ ఆటోమేటిక్ గా మన తెలుగులో చెప్తుంటారు కదా ఎవరు పోయి వాళ్ళు తవ్వుకున్నట్లని. సో అలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఆయన వెనకాల వ్యవస్థీకృత బలం, వ్యవస్థీకృతమైనటువంటి బలం ఏదైతే ఉందో, ఎంతోకాలం అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామ గ్రామాన వాడ వాడలా డివిజన్ డివిజన్స్ లో మండల మండలాల్లో జిల్లా జిల్లాల్లో ఆయనకు ఒక ఒక క్యాడర్ ఉంది. కాబట్టి ఈ క్యాడర్ ఏం చేస్తుందంటే అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం జగన్ గారు ఎంచుకున్న మార్గం ఏంటంటే తప్పుడు న్యూస్లు ప్రసారం చేస్తే తప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడమే చేస్తారు. ఐ థింక్ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా మిగతా చోట ఎక్కడైనా మాట్లాడితే, సో దానికి తగ్గట్టు తెలుగుదేశం చేసే డ్రామాలు అట్లాగే ఉన్నాయి. ఆయన ఎవరు కుర్తిపూడి శేఖర్ చౌదరి అనుకుంటా, ఆ గుంటూరు జిల్లాలో ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్, మీరు చూసే ఉంటారు కదా. హలో, ఆయన ఒక ఏదో ఒక రైతులా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అనిల్ యాదవ్ పైన ముఖ్యమంత్రి మన ఇరిగేషన్ శాఖ మంత్రి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆయన కులం పేరుతో దూషించినట్లుగా అది డైవర్ట్ అవ్వడం, తీరా ఎంక్వైరీ చేస్తే ఈయన రైతు కాదు, అఫ్ కోర్స్ బేసిక్ గా రైతు అయితే ఉండొచ్చు కాక, కానీ అది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దానికోసం ఇది కేవలం గవర్నమెంట్ డిఫేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, తప్పలేదు, ఇట్స్ ఓకే. కానీ ఇంకా ఎవరు విమర్శించినా కూడా మేము అరెస్ట్ మార్గంలోకి వెళ్తాము, ప్రచారం చేసిన మార్గం. అట్లాగే ఇంకొక వ్యక్తి తిరుమల పైన ఒక ఫారెస్ట్ టవర్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఐ థింక్ ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ లాంటి దాన్ని దూరం నుంచి తీసి దానిపైన ఉండే ఒక ఎలక్ట్రిక్ పోల్ ని దాన్ని ఒక సిలువు కింద మార్చినట్టుగా ఒక ఫోటో తీసి వీళ్ళు ప్రచారం చేసి అప్పుడే ఆ జగన్ గారి ప్రభుత్వంలో ఈ క్రిస్టియన్ సంస్థల యొక్క ఇదిలు పెరిగిపోయినాయి, తిరుమల కొండపై కూడా చర్చ వచ్చింది అని ఎప్పుడైతే ఆ ప్రచారంలోకి వెళ్ళారో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను గరిక పార్టీ, అతని పేరు శేఖరు సమ్ కిరణ్ సంథింగ్. ఓకే, సో ఇలాంటి అంటే ఇప్పుడు టీడీపీ హిందుత్వ ఎజెండాను తలకెత్తుకుంటుందా అంటే ఎత్తుకోదు. వీళ్ళు కేవలం ఏంటనంటే ఇది వాళ్ళకి తెలుగుదేశం దృష్టిలో ఏంటనంటే వైఎస్ఆర్సీపీకి బీజేపీ మద్దతు ఉంది కాబట్టి ఇంత ఇంత ఘన విజయం సాధించారు అనేది వాళ్ళ ఉద్దేశం. ప్లస్ ఇప్పుడు బీజేపీ మద్దతు లేదు కాబట్టి మనం ఓడిపోయామని చాలా మంది తెలుగుదేశం నుంచి చెప్తూ బయటకు వస్తూ, ఎన్డీఏ నుంచి మనం విడిపోయిన తర్వాతే మనకి పతనంకి ప్రారంభమైందని చెప్పి తెలుగుదేశం నుంచి బయటకు వస్తున్న చాలా మంది కూడా అదే విషయం చెప్తూ బయటకు వస్తున్నారు. అంటే వాళ్ళ అంతర్గత సమావేశాల్లో కూడా బాబు గారి దగ్గర వాళ్ళందరూ అదే ఎక్స్ప్రెస్ చేస్తారని తెలిసింది. కనీసం మనం ఎన్డీఏలో ఉండండి ఉంటే ఈ రోజున మన పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉండేది కాదు అని చెప్పి. సో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో అని మీద వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా పైకి చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ భుజాల మీద పెట్టి ఇక్కడ మతకల్లోల గురించి రైస్ చేద్దామనే సీక్వెన్స్ క్రియేట్ చేయొచ్చు. రైట్, మత తప్పులు తప్పు జరిగితే శ్రీశైలంలో జరిగితే అన్ని హిందూ మత సంస్థలన్నీ కూడా శ్రీశైలంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అన్య మతస్థులకి కాంట్రాక్ట్ ఇవ్వడం మీద వెళ్ళి పోరాడాయి పార్టీలకు అతీతంగా. అక్కడ తెలుగుదేశం రాల హిందుత్వ సంస్థలన్నీ, కాబట్టి హిందుత్వ ధార్మిక సంస్థలు చేయాల్సినటువంటి పనిని ఒక పార్టీకి అంటగట్టడం ద్వారా ప్రయత్నం చేద్దాం, ఒక పార్టీ మీద రుద్దడం ద్వారా ఆ పార్టీకి మన వైఎస్ఆర్సీపీకి మధ్య మేమేదో రిఫ్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే భ్రమల్లో టీడీపీ ఉండిపోయి వాళ్ళు సొంత సినారియం కోల్పోతున్నారు. ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తాం అనే సీక్వెన్స్ లో వెళ్ళిపోతూ క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. సో ఈ పరిస్థితి ఒక రకంగా బీజేపీ సద్వినియోగం చేసుకోగలిగితే కనుక ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి ప్రతి అంశంలో రాజకీయం చొప్పించడం ద్వారా ప్రతి అంశంలోనూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రజలు పక్కకి వెళ్ళిపోతే గనక ప్రజలు ఖచ్చితంగా ఈ 2 ప్రాంతీయ పార్టీలపైన కక్ష తెచ్చుకో పార్టీలకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. వీళ్ళు ఇద్దరు ఇలాంటి పంతాలు విడిపోయి పక్కన పెట్టారు, తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన తప్పులేదు. అట్ ద సేమ్ టైం భావ ప్రకటన స్వేచ్ఛని అణచి తొక్కాలి, ఎవరు ఏమాత్రం విమర్శించినా కూడా మేము కేసులు ఫైల్ చేస్తాం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనక జగన్ ప్రభుత్వం కూడా సహజంగానే మమత మరో మమత బెనర్జీ ప్రభుత్వం లాగా టేమ్ కోల్పోవాల్సి వస్తుంది. డెమోక్రటిక్ వాల్యూస్ తెలుగుదేశం మాట్లాడుతున్నారు, భలే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది ఇంతమంది ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు, తెలుసు కదా మీకు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంటే వీళ్ళు ప్రభుత్వాలు ఎందుకు ఉంటాయని అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్న వాళ్ళని కేసులు పెట్టి లోపలేయడం కోసం తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు అనేది ప్రజలకు అర్థమైన రోజున ఈ రెండు ప్రాంతీయ పార్టీలను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరించే క్రమంలో దాన్ని అందపుచ్చుకునే అవకాశాన్ని బీజేపీ ఒక రాజకీయ పార్టీగా సరైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలి, నాయకత్వాన్ని నాయకత్వాన్ని బలపరుచుకోవాలి. మంచి ఏవైతే వర్గాలు ఏవైతే అధికారంగా దూరంగా ఉన్న వర్గాలు ఉన్నాయో ఇప్పటిదాకా అలాంటి వర్గాలని దగ్గర చేయాలి, దాని నుంచి లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. బహుశా వాళ్ళు ఆ దిశలో వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉంటారు, మనం ఓన్లీ విశ్లేషించగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం తప్ప. అది జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి మంచి ఛాన్సెస్ ఉంటాయనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ మనకి టైం అయిపోవచ్చింది సత్యనారాయణ గారు. మనం కార్యక్రమం 2 గంటల నుంచి 1 గంటకే మార్చుకోవడం వల్ల కొద్దిగా సమయాభావం వల్ల మనం ఎక్కువ అంశాలు కవర్ చేయలేకపోవచ్చు.
తిరిగి శుక్రవారం విశ్లేషకులు మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమైతే మీడియాకి నమ్మేటటువంటి పరిస్థితులు లేము. సో ఇటువంటి రేడియో ద్వారానైనా మేము ప్రస్తుతమైనటువంటి సమాచారంతో వెళ్ళాలన్నది మా ఉద్దేశం సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హృదయపూర్వక ధన్యవాదాలు సార్. కానీ ఎవ్రీ వీక్ మీరు ఈరోజు మళ్ళీ శుక్రవారం రోజు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ప్రోగ్రామ్స్, ఎందుకంటే మనల్ని చాలా మంది అభిమానులు యాక్చువల్గా మీకు ఆల్రెడీ వేరే కాల్స్ కూడా వస్తుంది. ఫస్ట్ అంశం మీద మాట్లాడినప్పుడు రెస్టారెంట్ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇంత టైం తీసుకున్నామంటే 2 గంటలకు పొడిగించండి కార్యక్రమాన్ని.
చాలా ఉంటున్నాయి కొద్దిగా మధ్యలో నా వ్యక్తిగత పనుల వల్ల నేను కొన్ని రోజులు దీనికి మనం ఈ ప్రోగ్రామ్ కేటాయించుకోలేకపోవడం జరిగింది. బట్ ఇది మనం ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. ప్రతి 2 రోజులకి 3 రోజులకి జరిగే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయంగా కావచ్చు, జరిగే అనేక అంశాలపైన నా వైపు నుంచి నా అభిప్రాయాలు నేను చెప్తూ ఉంటాను. మీలాంటి వాళ్ళు కూడా ఫోన్లు చేసి మీ అభిప్రాయాలు మీతో పంచుకోండి, మనం డిస్కస్ చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. డెమోక్రసీ అంటే రిజర్వ్డ్ డెమోక్రసీ అంటే చర్చలు.
చంద్రయాన్-2 గురించి సంబంధించిన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక పత్రిక రాసినటువంటి వార్త గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మోదీ గారు తమిళగా ఇస్రో చైర్మన్ గారిని హత్తుకోవడం అయితే ఎంతో బాధ్యతగా, దాని మీద కూడా మీ విశ్లేషణ కావాలని నేను కోరుకుంటున్నా. కానీ సమయం లేదంటున్నారు కాబట్టి మీరు తప్పకుండా మాకు సమయం ఇచ్చి పూర్తి అంశాలు చెప్పగలరు సార్.
ఖచ్చితంగా సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ తిరిగి మనం వచ్చే శుక్రవారం నాడు 8:30 to 9:30 మధ్యలో ఇదే సమయంలో తిరిగి కలుసుకుందాం, మాట్లాడుకుందాం. అనేక రాజకీయ అంశాలపైన, రాజకీయ వార్తలపైన మన విశ్లేషణ మనం ప్రజెంట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈశ్వర్ విష్ణుభట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణుభట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం. September 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.